the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 19, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మొత్తానికి మరొక పెద్ద ఎయిర్లైన్స్ మునిగిపోయింది, ఆర్ రాదర్ ఈ ఫ్లైట్స్ భాషలోనే చెప్పాలంటే కూలిపోయింది. అసలు ఫస్ట్ కింగ్ ఫిషర్, తర్వాత ఎయిర్ ఇండియా, తర్వాత ఇదిగో ఇప్పుడు ఇది, ఏం జరుగుతుంది అసలు? ఆర్థిక సంస్కరణలు అవి ఇవి అంటారు వీళ్ళందరూ, అసలు వీళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు అసలు ఇంతలా దివాలా ఎలా తీస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మళ్ళీ చూస్తే అందరికీ బాగానే ఉంటాయి, కాస్త కూస్తో కొంచెం రెవెన్యూ వస్తుందని అనుకుంటారు, అందరూ ఆఫర్లు పెడతారు. ఇప్పుడు ఆఫర్లు ఎవరైనా సరే మరి నష్టపోయేటట్టయితే బెటర్ కదా. మరి ఏమవుతుంది అసలు కింగ్ఫిషరు, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, మళ్ళీ అటు బ్యాంకుల పరంగా చూసుకుంటే యూటీఐ, యాక్సిస్ బ్యాంక్ కలిపేశారు, ఐసిఐసిఐ ఇదిగో చందాకొచ్చారు పుణ్యమా అని చెప్పి వర్జ్ ఆఫ్ ఇదిగా ఉంది. అండ్ పిఎన్బి అయితే సరే పాపం, మరి మన నీరవ్ మోదీ గారు చాలా చక్కగా కంకణం కట్టుకున్నారు. అసలు ఏమైపోతున్నాయి అన్నిటికీను, ప్రతి ఒక్కటి అసలు ఎట్లా ఉన్నాయంటే, బిఎస్ఎన్ఎల్ బాబాయ్ పాపం నిజంగా చాలా బాధ వేస్తుంది వాళ్ళ గురించి తలుచుకుంటే. అందులోనేమో 5G కోసం అని ఓ తెగేదైపోతూ ఉంటే వాళ్ళు, ఇంకా ఇప్పుడు 4G మేము తీసుకొస్తున్నాము, మంచి నెట్వర్క్ తీసుకోండి అని చెప్తుంటే, యాక్చువల్గా కంప్లైంట్ చేద్దాము అని ఫోన్ చేసిన దాన్ని కూడాను వాళ్ళ కష్టాలు వినేసరికి సర్లే నా కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ సర్లే కానీ అని చెప్పి బాధపడకండి అని చెప్పి నేనే ఫోన్ పెట్టేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% of the employees తీసేస్తున్నారు, మిగతా 50%కి సాలరీస్ కట్ డౌన్ చేస్తున్నారు, నో ఇంక్రిమెంట్స్ ఎట్ ఆల్. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ కూడాను అట్ ది వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఇలాగే ఆల్రెడీ పోస్ట్ ఆఫీసులు, టెలిగ్రామ్ మానేశారు, ఎప్పుడో దాన్ని పూర్తి అసలు తీసేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ మొబైలే, ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలన్నా అర్జెంటుగా. ఇదివరకు ఏంటి, ఒక శుభాకాంక్షలు కానీ లేదన్నా ఒక అర్జెంటు మెసేజ్ పంపించాలంటే టెలిగ్రామ్ వాడేవాళ్ళు, అరగంటలో మీ దగ్గరకు వస్తుంది లేకపోతే 2 గంటల్లో మీ దగ్గరకు వస్తుంది అన్నట్టుగా. అక్కడ వాళ్ళ భాషలో పంపిస్తే దాన్ని ఇక్కడ వీళ్ళు టైప్ చేసి ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ, లేకపోతే ఇంకోటి మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఇట్లాంటి షార్ట్ మెసేజెస్ని టెలిగ్రామ్ ద్వారా పంపించేవాళ్ళు. ఎస్ఎంఎస్ అంటూ మొబైల్ వచ్చిన తర్వాత ఇంకా షార్ట్ మెసేజ్లకు టెలిగ్రామ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోయేసరికి ఇట్ వాస్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అండ్ అలాగే దాన్ని అసలు అది టెలిగ్రామ్ మానేసిన రోజు, ఆ రోజు మటుకు నిజంగా చాలా బాధ వేసింది. బా, ఎంతమంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. నాకే గుర్తుంది, గాడ్ సెలెక్టెడ్ ఇన్ మహారాష్ట్ర అని టెలిగ్రామ్ వచ్చింది, వావ్ అనుకున్నాను. ఇలాంటి చిన్న 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 మెసేజ్లతో పెద్ద పెద్ద ఆనందాలు, అలాగే చిన్న చిన్న మెసేజ్లతో అసలు కుటుంబం అంతటిని విషాదంలో ముంచేయడాలు, ఇలాంటివన్నీ కూడా టెలిగ్రామ్ వల్లే జరిగేది. పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే టెలిగ్రామ్ వచ్చింది అనగానే ముందొకసారి గుండె దిటవు చేసుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటో, ఏం కబురు వినాల్సి వస్తుందో అని. అదేదైనా ఉద్యోగానికి సంబంధించిన అయితే వావ్ అనిపించేది. అసలు ఆ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటంలో ఉండేటటువంటి ఆ స్వీట్నెస్ ఇంకెందులోనూ ఉండదు. ఇప్పుడు బ్లూ డాట్లు, ఆ డాట్లు, ఇవి అవి ఎన్ని కొరియర్లు వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు. మళ్ళీ డోర్ లాక్ అనగానే అర్జెంటుగా వెళ్ళిపోయి మా దగ్గర ఉంటుంది 10 రోజులు, మీరు రాకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది, మీరు వచ్చి తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదన్నట్టు మాట్లాడటాలు, ఇవి ఏవి ఉండవు. అసలు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే అదొక అవ్యాజ్యమైనటువంటి ఆనందం, అది ఇప్పుడు ఎవరికీ తెలియదు అసలు. సరే, అలా ప్రతి ఒక్కటి వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అయ్యేసరికి నిజంగా అసలు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అసలు. బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్సే పైగా. సరే, జెట్ ఎయిర్వేస్ అంటే ప్రైవేటు కాదనట్లేదు, కానీ మిగతా అన్ని గవర్నమెంటేగా. మరి ఏమైపోతున్నాయి అన్నిటికీ, ఎందుకు ఇంత నష్టాలు ఊబిలో కూరుకుపోతున్నాయి అంటే, కనీసం మళ్ళీ కోలుకోలేనంతగా ఏం జరుగుతోంది అంటే, ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి మేము మీరు అది ఇస్తున్నారా అయితే మేము ఇది ఇస్తాం, మీరు 2000కే టికెట్ ఇస్తున్నారా మేము 1000 రూపాయలకే ఇస్తాం, ఇలా పోటీలు పడి అసలు ఒక రేంజ్లో టికెట్లు, ఈ గో ఐబీ బోలు, హ్యాపీ ఈజీ గోలు అవి ఇవి చాలా ఉన్నాయి కదా, వీటన్నిటిలోనూ పెట్టేసరికి ఆఖరికి ఫ్యూయల్కి, శాలరీస్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేక మూసేయాల్సి వచ్చింది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది జెట్ ఎయిర్వేస్. అన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటి సర్వీసెస్ని నిలిపేసింది. లాస్ట్ ఫ్లైట్ వచ్చి అమృత్సర్ టు ఢిల్లీ మొన్న బుధవారం. ఇక ఆ తర్వాత ఏ సర్వీసెస్ లేవు. ఫ్యూయల్, మిగతా సర్వీస్ ఛార్జెస్ ఇవేవి కనీసం పే చేసేటటువంటి స్థాయిలో లేకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. సేవలని ఆపడం తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదు, కనీసం పోనీ ఒక స్టెప్ తీసుకుని లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి దీన్ని ఆదుకోవడము, లేకపోతే ఒక ఇంకొక బ్యాంక్ ఏదైనా రుణాలు ఇవ్వడము, లేకపోతే ఎవరన్నా బిడ్లో కొనుక్కోవడము, ఎవరైనా వేలం పాట వేస్తే ఇట్లా ఏమన్నా ఒకవేళ తీసుకుంటారేమో అన్న ఒక ఆశ ఇన్నాళ్ళు ఉండేది, ఎప్పటి నుంచో కొంచెం అట్లా ఉన్నా కూడా. బట్ ఇంకా వాళ్ళ ముందు ఇంకే మార్గము లేదు అనేసరికి ఇంకప్పుడు తప్పక తొందరలో పర్వాలేదు కాస్త మేము నిలదొక్కుని మళ్ళీ మేము సేవలను ప్రారంభిస్తామని ఫస్ట్ చెప్పారు కొద్ది గొప్ప ధైర్యం చేసి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు ఇప్పుడు బ్యాంకులకి కట్టాల్సిన అప్పులే చాలా ఎక్కువైపోయేసరికి ఓకే ఇంక ఇది మన వల్ల కాదు, మనం మరీ ప్రతిసారి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇంకేముంది అయిపోతుంది ఇంకేముంది మనం చేయగలమని అనుకుంటున్నాం, కానీ దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, ఇది జరిగే ప్రసక్తి కాదు. కాబట్టి బెటర్ ఇప్పటికైనా మనము ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇంకా నింపుకోకుండా అట్లీస్ట్ ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి గ్రౌండ్ రియాలిటీకి వద్దాం. ఇంకా ఆకాశంలో ఎగిరింది చాలు మన విమానాల్లాగే అని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి దాని వెనకాల ఉన్నటువంటి ఆ చర్నింగ్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
కిలకిల నవ్వులు కిలికిన పలుకును నాలో బంగారు వీణ,
కరగిన కలలే నిలిచిన బిరిసెను నాలో మందార మాల,
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే, రమ్మని మురళీ రవమ్ములు పిలిచే, అణువణువు నా బృందావని తోచే,
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే,
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ.
నీ ఉన్న వేరే సింగారములేలా, నీ ఉన్న వేరే సింగారములేలా, నీ పాద ధూళి సింధూరము కాదా,
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి,
కరగిన కలలే నిలిచిన విరితెను నాలో మందార మాల,
నీ కురులే నన్ను సోకిన వేళ, నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగరగిలేను దీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవన రాగాల నావా
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిల కిల నవ్వులు చిలికిన
You are listening to Mind Media, the voice of India.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో జెట్ ఎయిర్వేస్ సుమారు 8,330 కోట్ల మేర అప్పుల్లో ఉంది. 8,330 కోట్లు. వీటిని తీర్చే మార్గం లేక కొన్ని వారాలుగా ఈ లోన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో నెగోసియేషన్స్ జరుపుతూ ఉన్నది. ఇండియాలో అతి పెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్. సో ఆ సంస్థకి ఇప్పటికే 123 విమానాలు ఉన్నాయి. అయితే వాటిలో 5 విమానాలనే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్టు కొన్ని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఏదో అట్లాంటి ఒక కథనం వచ్చింది. అయితే ఇబ్బందుల్ని అధిగమించడానికి ఎవరైతే లోన్లు ఇస్తారో వాళ్ళు, ఆ తర్వాత మిగతా ఆఫీషియల్స్ వీళ్ళందరితోటి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అయినా ఆ టాక్స్ ఏవి ఫలించలేదు. అందుకే ఇప్పుడు సర్వీసెస్ అన్నిటినీ ఆపేయాల్సి వస్తుంది అని జెట్ ఎయిర్వేస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 1992లో నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్ని స్టార్ట్ చేశాడు. అయితే గత నెలలోనే చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. జెట్ ఎయిర్వేస్లో ఆల్మోస్ట్ 23,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ సంస్థని ఆదుకోవడానికి ఉద్దీపన ప్రణాళికతోటి ముందుకు రావాలని కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇది వరకు అలా వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇండియన్ గవర్నమెంట్ అడిగింది. అయితే టెంపరీగా అత్యవసర నిధుల కోసం అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్లీ దాన్ని తిరస్కరిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉన్న ఇండియన్ ఈ లోన్ కన్సార్టియం ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో భారతీయ రుణదాతల కన్సార్టియం, ఆ కన్సార్టియం వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఎలా అంటే ఇప్పుడు లోన్ ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవ్వడానికి మటుకు సిద్ధంగా లేరు. అటు ఫ్యూయలే కావచ్చు, లేకపోతే వేరే సర్వీసెస్కి కట్టాల్సిన డబ్బులే కావచ్చు, ఏవైనా సరే సంస్థ దగ్గర అసలు ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఇంకా ఎవరైనా ముందరికి ఎలా వస్తారు, కనీసం ఏదో ఒక్కటన్నా కొంచెం ఆశావహంగా ఉంటే సరేలే అని ఆలోచించి వీళ్ళు ఇంకో స్టెప్ వేస్తారు. అసలు ఎటువంటి ఆశావహ దృక్పథము లేకుండా, అంటే ఎటువంటి ఒక చిన్న పాజిటివ్ స్టెప్ వేసే అవకాశం కూడా లేకుండా ఉండేసరికి ఎవరూ ముందుకు రాలేదు. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుదారుల కోసం అని చెప్పి బ్యాంక్స్ చాలా వెయిట్ చేస్తున్నాయి. అలా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే సహకరిస్తాము అని కూడా మన జెట్ ఎయిర్వేస్ వాళ్ళు కూడా చెప్పారు. బట్ అంతలాగా ఉన్నది మళ్ళీ కొనాలి అంటే మళ్ళీ అంబానీయే కొనాలి, ఇంకెవరు కొనేవాళ్ళు లేరు. ఎతిహాద్ ఎయిర్వేస్ కంపెనీకి జెట్ ఎయిర్వేస్లో 24% వాటా ఉంది. అయితే ఆ షేర్ని పెంచుకోవడానికి ఇప్పుడు ఒక 2-3 మంత్స్ క్రితం అనుకుంటా ఆ కంపెనీ కొంచెం బాగానే ఆసక్తి చూపించింది అని కొన్ని కథనాలు వచ్చినాయి. జెట్ ఎయిర్వేస్కి 600 ఏమో నేషనల్, 380 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఆ మార్గాల్లో ఉన్నాయి. ఇండిగో, స్పైస్ జెట్ లాంటి కొంచెం చీప్ టికెట్స్ ఇచ్చే అంటే చీప్ ఫేర్స్కే టికెట్స్ ఇచ్చేటటువంటి సంస్థల రాకతోటి కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అది వరకంతా ఏంటంటే మూడే, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, తర్వాత కింగ్ ఫిషర్, ఈ మూడే జెట్ ఎయిర్వేస్కి గట్టిపోటీ. అందులో కింగ్ ఫిషర్ అసలు ఒక రేంజ్లో అసలు అందరినీ తోసిరాజన్ కొంచెం మంచి ఏంటంటే రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా చేసేసరికి వీళ్ళు కూడాను అబ్బో ఇదేదో కొద్దిగా మనం పోటీగా తీసుకోవాల్సిందే అని చెప్పి వీళ్ళు అంటే వాళ్ళతో పోటీ పడడం కొద్ది కష్టము, బట్ ఈ విధంగా పోటీ పడ్డారు మూసేసేది ఇంట్లో. సో మొత్తానికి అన్ని ఫ్లైట్స్ ఉండి 600 నేషనల్, 380 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మార్గాల్లో ఉండి కూడా ఇండిగో, స్పైస్ జెట్ లాంటి ఫ్లైట్స్ వచ్చిన తర్వాత, కంపెనీస్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అండ్ వాళ్ళ మార్కెట్ షేర్ని జెట్ ఎయిర్వేస్ తొందరగా కోల్పోతూ వచ్చింది కేవలం ఈ రెండిటి వల్ల. అయితే ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడం కోసం అని చెప్పి ఆ కంపెనీ జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం అండ్ రుణదాతల కన్సార్టియం వీళ్ళందరూ ఇంకా ఆన్ టాక్స్ అని అన్నారు. బట్ అది ఇంత భయంకరంగా టర్నౌట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అయితే ప్రయాణికులకు కలిగినటువంటి ఇబ్బందికి చింతిస్తున్నాము, మా జెట్ ఎయిర్వేస్తో ఎప్పుడు మీరు ప్రయాణం చేస్తూ ఒక ఎమోషనల్గా మీరు ఏదైనా అటాచ్మెంట్ పెట్టుకొని ఉంటే వీఆర్ వెరీ సారీ దట్ మేము మీకు ఇబ్బంది కలిగిస్తున్నామని చెప్పారు. జెట్ ఎయిర్వేస్ టికెట్స్ ఆల్రెడీ ఎవరైనా కొనుక్కుని ఉంటే అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మేము జెట్ ఎయిర్వేస్లో ప్రయాణం చేద్దామని ముందే బుక్ చేసుకుంటారు కదా కొంతమంది, అలా ఎవరైనా కనుక బుక్ చేసుకుని ఉంటే వాళ్ళ డబ్బుని వాపస్ ఇచ్చేస్తారు, దానికి ఎట్లాంటి మార్గాలు అనుసరించాలనే విషయం మీద వాళ్ళు సివిల్ ఏవియేషన్ అథారిటీ వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఈ సంప్రదింపుల కేంద్రాలు కానీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఉండే పేజెస్లో వాళ్ళు కానీ దాని ద్వారా ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ అడ్రస్సింగ్ హూఎవర్ ద ప్యాసింజర్స్ ఆర్ దా, వాళ్ళందరినీ వాళ్ళు అడ్రస్ చేస్తూనే ఉన్నారు ఆ ఇబ్బందుల్ని తగ్గించి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అయితే మొన్న ఈ జెట్ ఎయిర్వేస్ ఇంకా వీళ్ళు సర్వీసెస్ ఆపేద్దాం అనుకున్న తర్వాత లాస్ట్ ఫ్లైట్ని అమృత్సర్ నుంచి ఢిల్లీకి వాళ్ళు వేశారు, ఆ సర్వీస్ లాస్ట్ సర్వీస్ అదే. అయితే విమానంలో ఉన్నటువంటి స్టాఫ్తో పాటు గ్రౌండ్ స్టాఫ్కి కూడా అదొక ఎమోషనల్ జర్నీ అని చెప్పారన్నమాట. అయితే పైలట్ అన్నది ఏంటంటే అప్పుడు అందరితోటి సన్ విల్ రైజ్ అగైన్, సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు అని తను రెస్పాన్సిబిలిటీ తీసుకునే ముందు పైలట్ అన్నారంట. 17 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆయన ఇంకా ఒక చిన్న హోప్ ఉన్నది తనకి, ఈ విమానం కూడా రద్దయిపోతుంది అని పొరపాటు పడి చాలా మంది ప్రయాణికులు అసలు రానే లేదంట. వచ్చిన వాళ్ళలో మాత్రం సంస్థ సిబ్బంది పట్ల కొంచెం ఒక రకమైనటువంటి బాధ కనపడిందంట. మరి మీ ఉద్యోగాలు ఏమవుతాయి, దీని తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటూ ప్రయాణికులు, అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడాను అక్కడ ఉన్న జెట్ ఎయిర్వేస్ స్టాఫ్ని అడిగారంట. అఫ్కోర్స్ వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, సడన్గా అట్లా అనేసరికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్న హోప్ వాళ్ళకు ఉన్నది, బట్ కొంచెం ఆందోళన కూడా ఉన్నది. అయితే ఈ ప్రయాణం గురించి, తర్వాత వీళ్ళ కంపెనీ గురించి చాలా చాలా క్వశ్చన్స్ అడిగి, తర్వాత వాళ్ళతో చాలా మాట్లాడి, ఎప్పుడు ఇదివరకు అంత మాట్లాడలేదంట. సో చాలా క్వశ్చన్స్ అడిగి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కథను గుర్తు చేసుకుంటూ మొత్తానికి భారత వైమానిక రంగంలోని పరిస్థితుల పట్ల కొంచెం అవగాహన పెంచుకున్నారు, కొంచెం అనుమానాలు వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ లాస్ట్ ఫ్లైట్లో ప్రయాణించి చరిత్రలో భాగవదాం అనుకున్నటువంటి ఉద్దేశంతో కొందరు ప్రత్యేకించి ఈ ఫ్లైట్ టికెట్స్ని కొనుక్కున్నారు అని కూడా అంటూ ఉంటారు. అలా ఫ్లైట్ ల్యాండింగ్కి ముందు పైలట్ ప్రయాణికులతో మాట్లాడుతూ, ఇప్పటికీ ఇదే మా ఆఖరి విమాన ప్రయాణం కావచ్చు, బట్ మళ్ళీ మా జెట్ తప్పకుండా ఎగురుతుంది అని అన్నట్ట. దాట్ ఈస్ రియల్లీ ఎమోషనల్ కదా. సరే ఇంకా చాలా వివరాలనే చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పక్కాల నీలబాడి పొలిచేము కాదా, బాగా తెల్పగరాదా. పక్కాల నీలబాడి పొలిచేము కాదా, బాగా తెల్పగరాదాడి. ఆ
listening to Mind Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. భారత రసాయనిక పారిశ్రామిక పిత అని పేరుంది ప్రపంచ రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు రాసిన హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో భారతీయ రసాయనిక శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా చెప్పారు. దీని వల్లనే మొట్టమొదటిసారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది. ఆ కాలంలో ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం ఈ రెండిటి మేళవింపునే రసాయనిక శాస్త్రంగా భావించేవారట. సాధారణ రసాయన పదార్థాలను ముఖ్య రసాలు, ముఖ్య రసాయన పదార్థాలను మహారసాలు, ఉపరసాలు, సామాన్య రసాలుగా పేర్కొన్నారు. ఆమ్లాలు, క్షారాలు, ద్రవాలు ఇవన్నీ వారికి తెలిసినవే. మన పూర్వ రసాయన శాస్త్రవేత్తలు వాడిన పారిభాషిక పదాలని రసాయన శాస్త్రంలో ఇప్పటికీ వాడుతున్నారు. రే గారు రాసిన గ్రంథంలో ప్రాచీన రసాయన శాస్త్రవేత్తల జీవితాలు, రచనలు చోటు చేసుకున్నాయి. నాగార్జునుడు, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, కశపుట తంత్రం, యోగసారం, యోగాష్టకం మొదలైన గ్రంథాలు రాశారని గోవిందాచార్యుల వారు రసార్ణవం రాస్తే, యశోధరుడు, రసప్రకాశ సుధాకరం, సోమదేవుడు, రసేంద్ర చూడామణి, వాగ్భటుడు రసరత్న సముచ్చయం, రామచంద్రుడు రసేంద్ర చింతామణి రాసినట్లు రేగారు చెప్పారు. పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు కేవలం ప్రయోగాల కోసం మాత్రమే కాక వైద్యానికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహించేవారని వారు తెలియజేశారు. ధాన్యాలు, పండ్లు, దుంపలు, కర్రలు, పుష్పాలతో మద్యం తయారు చేసేవారు. వీటికే అసవాలు అని పేరు. వివిధ రోగాలకు వీటిని ఔషధాలుగా వాడేవారు. మొత్తం 9 రకాల అసవాలున్నట్టు ఆయన చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, గంధాలు వీటన్నింటినీ రసశాల అనే ప్రయోగశాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురుముఖత విని స్వంతంగా ప్రయోగాలు చేసే సిద్ధాంతాలను రూపొందించేవారట. వీరి ధాతు విజ్ఞానం, చికిత్సా విధానం వైద్య శాస్త్రంలో ఈ రూపంగా ప్రవేశించింది. అలనాటి రసాయన శాస్త్రవేత్తలు ఎవరంటే, దుండునాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు, కాలనాథ మహర్షి శిష్యుడు, రసేంద్ర చింతామణి అనే గ్రంథ రచయిత. ఇందులో 8 రస సంస్కార విధానాలను చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను వీరు సూచించారు. వైద్యం, రసవాదాల మీద పూర్తి పట్టు ఉన్నవాడు దుండునాథుడు. బిందు మహారాష్ట్రవాడు, సృజనశీలి, రస పద్ధతి రచయిత. అనేక ఔషధాలు, రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వీరి కుమారుడు మహదేవ తండ్రి గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ. చక్రపాణి దత్త 1040లో బెంగాల్లోని బీర్భంలో పుట్టాడు. సంకలనకర్త, వ్యాఖ్యానకర్త. చరక సంహితను అద్భుత వ్యాఖ్యానంగా ఆయుర్వేద దీపిక అనే పేరుతో రాశాడు. చికిత్స సంగ్రహ, ద్రవ్యగుణ సంగ్రహ, భానుమతి ఇతని ఇతర రచనలు. ఔషధ నిఘంటువును ముక్తావళి అనే పేరుతో వెల్లయింపచేశాడు. ఆనాటి ప్రసిద్ధ వైద్యుడు నారద దత్త శిష్యుడై ఘనకీర్తిని పొందాడు. రసవాద విజ్ఞానులు ఆనంద భారతి 1503 నుంచి 1600 మధ్య జీవించినవాడు. ఆనంద సిద్ధ అనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. యతీంద్రుడుగా నిలిచిపోయాడు. రసవాదంలో అంటే కెమిస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనిపై ఆనందమాల అనే గ్రంథాన్ని రాశాడు. 8 రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు. పాదరసాన్ని శుద్ధి చేసే విధానాన్ని చెప్పాడు. తైలాలు, ఘృతాలు, గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియచేశాడు. గోవిందాచార్య 14-15 శతాబ్దివాడు. గుజరాత్లో సురాదిత్యకు కుమారుడు. బోధకుడుగా ప్రసిద్ధి చెందినవాడు సృజనశీలి. రససార గ్రంథరచయిత. జరణ, బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు. రస విద్య మీద వచ్చిన గొప్ప సిద్ధాంత గ్రంథం ఇదే. ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. రామచంద్ర 14 శతాబ్దం వాడు. రస సిద్ధాంతానికి, ప్రయోగాలకు పేరు పొందాడు. సంస్కృతంలో చక్రదత్త, నమక, రసేంద్ర చింతామణి రాశాడు. రసాయన పొడులు, భస్మాల విషయాలన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు. రామకృష్ణ భట్టు 16 శతాబ్ది వాడు. ఏ ప్రాంతం వాడో ఖచ్చితంగా తెలీదు. తండ్రి నీలకంఠ ఔషధ శాస్త్రంలో ప్రఖ్యాతుడు. పాదరస రూపకల్పనలో సిద్ధుడు. రసేంద్ర కల్పద్రుమం అనే సంస్కృత గ్రంథరచయిత. ఇది పాదరసానికి అంటే మెర్క్యూరీకి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంథంగా పేరు తెచ్చుకుంది. పాదరసం తయారీలో అనేక విధానాలను ఇందులో చర్చించాడు. రామేశ్వర భట్టు 14 శతాబ్ది వాడు. పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీని చెప్పాడు. పాదరస శుద్ధి, దాని గుణాల మీద రసరాజ్య లక్ష్మి అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. రుద్ర క్రీస్తు పూర్వం వాడని అంటారు. అనేక వైద్య గ్రంథాలలో ఈయన పేరును ప్రస్తావించారు. రుయామ చరిత్ర, పరాదకల్ప, ధాతుకల్ప, హరితల కల్ప అంటే పసుపు పచ్చని తైలాల తయారీ, అభ్రక కల్ప అభ్రకం నుండి ఔషధాల తయారీ మొదలైన 60కి పైగా వైద్య గ్రంథాలు రాసి మహాకీర్తివంతుడయ్యాడు. ఇదండి మన పురాణ శాస్త్రజ్ఞుల కెమిస్ట్రీ పరిజ్ఞానం. నేడు మనం ల్యాబొరేటరీల్లో తయారు చేసే మందులను, వైద్య శాస్త్రానికి ఉపయోగపడే మందులను మన శాస్త్రవేత్తలు ఆనాడే తయారు చేశారన్నమాట. ఇంత గొప్ప దేశం మనది. జై హింద్.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో జెట్ ఎయిర్వేస్ రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంస్థకి ఎమర్జెన్సీ ఫండ్స్ని ఇవ్వడము కుదరదు అని చెప్పడం వల్ల ఈరోజు జెట్ ఎయిర్వేస్ ఈ పరిస్థితుల్లో ఉంది. ఎందుకు? ఎస్బీఐ జెట్ ఎయిర్వేస్ మధ్య జరిగిన చర్చల్లో ఒక చాలా క్రూషియల్ డెసిషన్ కోసం చాలామంది ఎదురు చూశారు. 1000 మందికి పైగా ఉద్యోగులు ఆశలు పాపం చాలా పెట్టుకున్నారు, బట్ అదంతా కూడాను ఇన్ వెయిన్. అయితే అంటే వాళ్ళ కార్యకలాపాలు ఏమైనా కొనసాగించాలి అని అంటే మరి ఖచ్చితంగా తాత్కాలిక నిధులు రావాలి. ట్రై చేశారు, ఆ సూచన ఎక్కడ కనపడలేదు. కనీసం ఎవరు బిడ్డింగ్ అది వేసి మేము తీసుకుంటామని కూడా అనలేదు. ఆల్రెడీ ఎత్తిహాద్ ఎయిర్వేస్వి 24% ఉన్నది, ఆ షేర్స్ కొంచెం పెంచి వాళ్ళే తీసుకుంటారు అనుకున్నారు, కానీ అది కూడా అవ్వలేదు. సో ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏప్రిల్ 17th or 16th rather అయిపోయినాయి. అయితే సీఈఓ వినయ్ దూబే అన్నది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవ్వడానికి ఎవరు ముందరికి రాలేదు కాబట్టి, అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి రాసినటువంటి లెటర్లో చెప్పారు, మేము ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ ఆర్ అప్డేటెడ్ న్యూస్ ఇస్తూనే ఉంటాము. సో ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మీరు వేరే జాబ్స్ చూసుకోవడం మంచిది అని అంతకుముందే ఒక లెటర్ కూడా ఇచ్చారంట. అయితే పైలట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఆల్మోస్ట్ 1000 మంది చాలా ఆశగా ఎదురు చూశారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే కొంచెం మంచి కాస్త తెలిసిన, బాగా ఎట్లా చేయాలి ఏంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలిసిన పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. స్పాంటేనిటీ అండ్ టైం సెన్స్ తర్వాత ఏం చెయ్యాలి అట్లాంటి, ఎందుకంటే పైలట్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్, అది కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడాను అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలాగా ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మంచి డిమాండ్ కూడా ఉంది. కాంపిటీటర్ ఏవియేషన్ వాళ్ళు ఎవరైనా సరే తీసుకునే అవకాశం ఉంటుంది. సో ముంబైలో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్పొరేట్ ఆఫీస్ ఎదురుగుండా నిరసన తెలపాలి అని ఉద్యోగులు ఆ మధ్య నిర్ణయించి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగుండా అక్కడ ప్లస్ ముంబైలో రెండు చోట్ల జెట్ ఎయిర్వేస్ ఎంప్లాయీస్ అందరూ నిరసన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలాగా, మేము ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాము అని. బట్ నష్టాల్లో ఉన్నప్పుడు ఇంకేం చేస్తారు? అసలు ఒకప్పుడైతే భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్. ఎస్పెషల్లీ 1990s నుంచి 2000 వరకు ఇండియన్ ఏవియేషన్ రంగంలో ఒక ప్రైమ్ భాగస్వామ్యం దీందే ఉంది. అక్షరాల ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన ఈ సంస్థ ఇప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితుల్లో చిక్కుకుంది. అసలు తప్ప ఎక్కడ జరిగింది అంటే, ఈ ఇండియన్ ఏవియేషన్ అనుభవాన్ని పునర్నిర్వచించిన ఈ సంస్థ ఎంతోమంది ప్రయాణికులని తన అభిమానులుగా మార్చుకుంది. ఆల్మోస్ట్ ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడినటువంటి సర్వీసెస్ని అందిస్తూ నేషనల్ సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియాని అధిగమించగలిగే స్థాయికి చేరుకుంది. లాస్ట్ ఇయర్లో మంచి ఒక స్టేబుల్ గ్రోత్ ఉండింది, ప్రోగ్రెస్ ఉండింది. సో అతిపెద్ద ఇంటర్నేషనల్ విమాన సేవల సంస్థగా కూడా ఎదిగింది. అండ్ గతేడాది రజతోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది 25 ఇయర్స్. సో ఈ సంస్థకి ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలంలో, ఈ మధ్య వారాల్లో వేల సంఖ్యలో దేశీయ అంతర్జాతీయ విమాన సేవలను అన్నింటినీ కూడా రద్దు చేసేసింది. తనకి ఉన్నటువంటి 119 ఫ్లైట్స్లో 2/3 నిలిపేసింది, 1/3 మాత్రమే ఆపరేషనల్. అలాంటి ఒక పరిస్థితికి వచ్చేసింది. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 8,000 crore రుణాలు ఉన్నాయి. అండ్ దాని ఇంట్రెస్ట్లు, తర్వాత ఎంప్లాయీ శాలరీస్ ఇవన్నీ కట్టలేకే అది చేతులు ఎత్తేసింది. అయితే ఇప్పటికే అంతా అయిపోయింది అనుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అసాధారణ రీతిలో ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ జెట్ని ఆదుకునే ప్రయత్నాలు చేసింది కొన్ని. బట్ అది ఆ సంస్థని కష్టాల్లోంచి బయటపడేసే ప్లాన్స్తో ముందుకు రావాలని ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, మిగతా అన్ని బ్యాంక్స్కి చెప్పింది. బట్ నథింగ్ వెంట ఆన్ వెల్. అంటే వీళ్ళ డిస్కషన్, వీళ్ళ టాక్స్ ఏవైతే జరిగినాయో వాటిల్లో ఎంత స్ట్రెచ్ చేద్దామన్నా కూడా వీళ్ళ దగ్గర ఇంకా అసలు మొత్తం ఐపి, నా దగ్గర ఇంకేమీ లేదు, ఎవరన్నా వచ్చి ఆదుకుంటే తప్ప ఐ కాన్ డూ ఎనీథింగ్ అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మొన్న మధ్య 23,000 ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ కుప్పకూలిపోవడం ఆపాలని ట్రై చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చాలా అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం దీంట్లో ఉంటారు కాబట్టి. అయితే దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంతో స్టార్ట్ అయినటువంటి ఈ టాక్స్లో కష్టాలకు ఒక పరిష్కార ప్రణాళికను రూపొందించడానికి బ్యాంకులు రంగంలోకి దిగినప్పుడు ఇంకేముంది, కాస్త కూస్తో ఏదైనా ఒక ఆసరా దొరుకుతుంది అనుకున్నారు. బట్ నిలబడుతుంది అన్న నమ్మకం మటుకు ఆ తర్వాత ఇంకా పోయింది. ఎందుకంటే వాళ్ళ టాక్స్ ఫెయిల్ అయ్యేసరికి ఇంకా ఏం చేయాలన్నది అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే అరే ఒక గ్యారంటీయో ఇంకొకటో ఏదో ఒకటి కాస్త మనకి ఒక హామీ ఉంటే దెన్ వీ కెన్ మూవ్ ఎ స్టెప్ ఫార్వర్డ్, కానీ అది ఏమీ లేకుండా చేయడం చాలా కష్టమని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా ఎన్ని వస్తున్నాయో, అసలు ట్రూ జెట్ అని, స్పైస్ జెట్ అని, అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇండిగో. సో వీటి వల్ల పైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కొన్ని వచ్చేసినాయి ఇక్కడికి. టైగర్ ఎయిర్వేస్ సింగపూర్ది, అది ఇక్కడ ఉన్నది కొన్ని చోట్ల. అండ్ ఎతిహాద్ ఉంది కొన్ని చోట్ల, విస్తారా వచ్చింది టాటా వాళ్ళది. సో ఇన్ని ఉండేసరికి ఇంకా ఆ కాంపిటీషన్ తట్టుకోవడం కూడా కష్టమే కొంచెం. ఇంకా వివరాలు ఉన్నాయి, చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఓ మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, పుదురైన నీమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. రాగ భావమ మరే గమ గములా, రాగ భావమ మరే గమ గములా, రాగ భావమ మరే గములా, రాగ భావమ మరే గమ గములా. నాద సాధన దేవి పూజా, నాద సాధన దేవి పూజా, నాద సాధన దేవి పూజా, నాద సాధన నాద సాధన సాధన అనాద సాధన దేవి పూజనాద సాధన దేవి పూజ సరళ దానముల హారములవు, సరళ దానముల హారములవు,
ఇది భారతీయ స్వరం.
ఆటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోకులం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం. బాలగోకులం, బాలగోకులం,
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 EST ప్రకారం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో జెట్ ఎయిర్వేస్ ఆర్థిక స్థితి గందరగోళంగా మారిన నేపథ్యంలో కొత్త ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోవడం అన్నది బ్యాంకులకు కూడా కష్టమే అని ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అన్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో లాభాలు కనిపించే అవకాశం లేనప్పుడు ఎవరైనా సరే ఎందుకు పెట్టుబడి పెడతారు? ఇప్పుడు ఒక వ్యాపారాన్ని ముంచడానికి డబ్బు ఖర్చు చేయడం అనేది, అంటే మునిగిపోతున్న దానికి డబ్బు ఖర్చు చేయడం అనేది కొంచెం వివేకవంతుల ఇది కాదు అని ఆయన అన్నాడు. అంతే కదా, ఇప్పుడు కొద్ది గొప్పన హోప్ ఉంటే పర్వాలేదు, కానీ అసలు పూర్తిగా మునిగిపోయిన దానికి మనం ఏం చేయలేము కూడా. దాన్ని ఎంత కొని అనవసరంగా అది అలాగా ఉంచడమే తప్ప ఇంకేం చేయలేం. అయితే SBI అబుధాబీలో ఉన్న ఇతిహాద్ ఎయిర్వేస్తో ఆల్రెడీ వాటితో కూడా టాక్స్ జరిపి ఆ సంస్థకి జెట్ ఎయిర్వేస్లో ఉన్న శాత ఏదైనా 24% వాటా ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచమని అడిగింది, జెట్లో ఇంకొన్ని పెట్టుబడులు పెట్టాలి అని. అయితే ఇతిహాద్ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే ఉన్న వాటాను అమ్ముకుని బయటపడాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ అమ్మేసుకున్నదేమో కూడా ఈ పాటికే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటంటే సరే ఓకే ఏదో ఒక కొంచెం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీంట్లో మనం కూడా పెట్టుబడి పెడితే మనకేమన్నా కొంచెం వస్తుంది అనుకుంది. బట్ ఎప్పుడైతే నష్టపోతుందని తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు, అందుకని ఆ 24% కూడా విత్డ్రా చేసుకుందామని చూస్తాను. అండ్ మహంతేష్ సబారద్ అని ఒక ఆయన ఉన్నాడు, విమానయాన సంస్థ నిపుణుడు. ఆయన మాత్రం ఏంటంటే వ్యూహాత్మకంగా చూస్తే జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్ అదనపు పెట్టుబడులు పెట్టడం కరెక్టు, మంచి కలిసి వస్తుంది దానికి. దానివల్ల ఈ గల్ఫ్ విమానయాన సంస్థ 2024 నాటికి అమెరికా చైనాల తర్వాత 3 అతిపెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుంది ఎతిహాద్ ఎయిర్వేస్ అని అన్నారు. కానీ వాళ్ళు అంత ధైర్యం చేయలేకపోయారు. ఎతిహాద్ సహా పెట్టుబడి పెట్టగలిగిన మిగతా ఇతర సంస్థలన్నీ కూడాను జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్ని చూసి వెనక్కి అడుగేశాయి. ఆయన ఈ సంస్థ మీద తన పట్టును వదులుకోవడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. నిజానికి ఎతిహాద్ సంస్థ జెట్ ఎయిర్వేస్లో తన వాటాను పెంచడానికి ఫస్ట్ అంగీకరించిందంట. అయితే గోయల్ ఆ సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరించడంతో వెనక్కి తగ్గిందంట. గోయల్ కానీ తన కుటుంబ సభ్యులకి కానీ జెట్ ఎయిర్వేస్లో 52% షేర్ ఉంది. సో విదేశీ విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థల్లో 49% వరకు పెట్టుబడులు పెట్టడానికి ఇండియన్ ఏవియేషన్ చట్టాలు అనుమతిస్తున్నాయి. ఇదివరకు కూడా జెట్ ఎయిర్వేస్ కష్టాల్లో ఉన్నప్పుడు తన హోదాను కాపాడుకోవడానికి గోయల్ ఎలాంటి ఒప్పందాలని కూడా ఆమోదించలేదు. గోయల్ గనక చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటే సమస్య పరిష్కారానికి ఎన్నో తలుపులు తెరుచుకుంటాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఆ సంస్థని ప్రొఫెషనల్గా నడపడానికి పూర్తి కంట్రోల్ అనేది ఒకటి ఉండాలనుకుంటారు కదా. ఏదో మేము షేర్ పెట్టాం కాబట్టి మేము చూస్తూ ఉంటాం, మీరే చేయండి అని ఎవరు ఊరుకోరు. ఒకసారి పెట్టుబడి పెట్టారంటే దే వాంట్ హోల్ అండ్ సోల్ రైట్స్ ఆన్ ఇట్. కానీ అలా రైట్స్ ఇవ్వడానికి గోయల్ ఒప్పుకోవట్లేదు. ఎంత పెట్టుబడి పెడితే మాత్రం మేము కదా అసలు ప్రైమరీ రైట్ హోల్డర్స్ అన్నట్టుగా ఉన్నట్ట. 2004-05 టైంలో ఇండిగో స్పైస్ జెట్ రాకతోటి జెట్ ఎయిర్వేస్కి సమస్యలు మొదలైనాయి. ఈ రెండు సంస్థలు కూడా చాలా తక్కువ ధరలకే టికెట్లు అమ్మడం స్టార్ట్ చేసినాయి. అసలు స్టార్టింగ్లో ప్రీమియం ఎయిర్లైన్స్ అన్న పేరును నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో జెట్ ఎయిర్వేస్ వాళ్ళ టికెట్ల ధరలను తగ్గించకుండా అలా హై ప్రైసెస్నే కొనసాగించింది. అయితే రోజులు గడిచే కొద్దీ ప్యాసింజర్స్లో తన వాటాని ఇండిగోకి కోల్పోవడం మొదలైంది కొంత, ఎందుకంటే అది చాలా చీప్ ఫ్లైట్స్ టికెట్స్ వస్తుండేసరికి జెట్ ఎయిర్వేస్ వాళ్ళందరూ కూడా ఇండిగోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ యొక్క సిచ్యువేషన్లో జెట్ ఎయిర్వేస్ తన విధానాన్ని మార్చుకుంది, టికెట్ ప్రైజెస్ని తగ్గించింది. ఈ విధాన నిర్ణయమే జెట్ ఎయిర్వేస్ని సమస్యలకు నెట్టేసిందని నిపుణులు అంటారు. అలాగే మళ్ళీ ఫ్యూయల్ ప్రైజెస్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ ప్రైజెస్ నిలకడలేకపోవడం కూడా జెట్ ఎయిర్వేస్ని ప్రభావితం చేస్తుంది. బట్ ఆ విషయానికి వస్తే మరి అన్నీ అలాగే ఉండాలి, ఇది ఒక్కదానికే కాదు కదా, ఫ్యూయల్ ఎవరికైనా ఒకటే కదా. సో మరి లాభాలు తగ్గిపోయినాయి అండ్ సంస్థ కార్యకలాపాలు కొంచెం స్మూత్గా వెళ్ళాలి అంటే బ్యాంకుల నుంచి 8,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అండ్ జెట్ ఎయిర్వేస్ 10 ఏళ్ళుగా నష్టాలనే చూస్తుంది. లోన్స్ని తీర్చడం విపరీతమైన కష్టమైపోతుంది. పైగా లాస్ట్ ఇయర్ చమురు ధరలు బాగా పెరగడంతో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. అండ్ దాట్ అప్పటి నుంచి అతి తక్కువ రిసోర్సెస్ తోటి సంస్థ కార్యకలాపాలు అవి సాగిస్తూ మొత్తానికి అలాగ కుంటుకుంటూ వచ్చింది. 600 దేశీయ మార్గాలు 380 అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ఇంకా క్రమక్రమంగా అన్ని సేవల్ని రద్దు చేస్తూ వచ్చి మొన్న ఇంకా ఆపేసింది. జెట్ విమానాలను ఉపయోగించే విషయం ఆలోచించమని గవర్నమెంట్ స్పైస్ జెట్ లాంటి లో కాస్ట్ ఎయిర్లైన్స్ సంస్థలకి సూచించిందంట. ఇదిలా ఉంటే దీని ఆల్టర్నేటివ్ ప్లాన్ని కూడా తొందరగా అమలు చేయకపోతే April 1st నుంచి ఫ్లయింగ్ నిలిపేస్తామని అప్పట్లో చెప్పారు అండ్ అది April 1st కాకపోతే 17th ఆపేశారు. జెట్ సంస్థ పైలట్స్ సంఘాన్ని నిర్ణయించడంతో దారుణంగా తయారైంది. ప్రస్తుతం 40 విమానాలే సర్వీసెస్ ఇస్తున్నాయి, ఏది అవుట్ ఆఫ్ 600 నేషనల్ అండ్ 380 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ వేస్ ఎయిర్వేస్. అయితే అలాగే కొనసాగితే మేబీ ఒక అన్నిట్లో నుంచి 40 విమానాలు ఇప్పుడు తిరుగుతున్నాయి, ఇంకా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే హార్డ్లీ 5 or 6 దిగిపోవచ్చు, ఒక అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఏర్పడవచ్చు. ఎందుకంటే జీతం ఒక్కటే సమస్య కాదు, ఫ్యూచర్కి సంబంధించిన ఒక క్లారిటీ కూడా లేదు అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి. ఒకవేళ కనుక సంస్థను మూసేయాలనుకుంటే వాళ్ళంతటా వాళ్లే గౌరవంగా వెళ్ళిపోతే ఓకే, కానీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్లే తప్పుకుంటే పర్లేదు, కానీ మిగతా మీరు వెళ్ళిపోండి ఇప్పుడు మేము ఇక్కడ మీకు డబ్బులు ఇవ్వలేము అని అంటే కనుక అది కొంచెం కష్టం కదా. బయటైనా జెట్ ఎయిర్వేస్ అన్నా అంటారు. సో సమస్య ప్రభావం ఆల్రెడీ కన్స్యూమర్స్ మీద పడింది, ఎంప్లాయీస్ మీద పడింది అండ్ విమాన ఛార్జీలు భారీగా పెరిగినాయి. మామూలు కన్నా ఆల్మోస్ట్ 4 times పెరిగినాయి జస్ట్ బికాజ్ వాళ్ళు లాసర్లో ఉన్నారని. జెట్ ఎయిర్వేస్కి ప్రస్తుతం అసలు ఎటు చెయ్యాలనే తోచకుండా ఉంది. అసలు పర్మనెంట్ సొల్యూషన్కి కంపెనీలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులే కావాలి, లేదా కొనుక్కునే వాళ్ళు కావాలి, ఆర్ ఏదన్నా ఒక మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చేటటువంటి ఒక బిజినెస్ ప్లాన్ కావాలి. ఇవేవి జరగకపోతే కొంతమంది అనుకుంటున్నట్టు జెట్ ఎయిర్వేస్ మూత పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, పూర్తిగా మూత పడేది. ఇప్పుడు ఓన్లీ సర్వీసెస్ నిలిపేశారు అండ్ మూసేశారు, ఆ ఫ్లైట్స్ని మళ్ళీ ఎవరైనా కొని కాస్త కూస్తో దానికి మళ్ళీ వేరే పేరు పెట్టేసి వాళ్ళు నడుపుకోవడమో లేకపోతే ఇట్లా ఏమైనా చేస్తారా అన్న ఆలోచనలు కొద్దిగా వచ్చినాయి. బట్ అవి ఏవి కాకుండా ఇంకా పూర్తిగా అసలు జెట్ ఎయిర్వేస్ చరిత్ర అనేదే ఇంకా ఉంటుంది తప్ప ఫ్యూచర్ అనేది ఉండదు అని అంటున్నారు. మరి ఎవరు వస్తారో అంత ఆదుకోవడానికి అనేది వెయిట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ టెంపరరీలీ అవుట్ ఆఫ్ సర్వీస్. సూర్యుడు ఉదయిస్తాడని వాళ్ళ పైలట్ చెప్పినట్టే ఎప్పటికో మరి ఏమన్నా వస్తుందేమో తెలియదు. ఇలాగే ఒకరోజు బిఎస్ఎన్ఎల్ గురించి కూడా మాట్లాడతాను, బట్ ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. ఇది ఇవాళ చిత్రం బళ్ళారావి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారావి చిత్రంలో NTR స్పెషల్తో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. అందరికీ గుడ్ ఫ్రైడే. మీరు దాన్ని ఏమంటారు, శుభాకాంక్షలు అనరు, ఎందుకంటే ఇది కొంచెం బాధాకరమైనది. మళ్ళీ మూడో రోజున అని మళ్ళీ వస్తారు కాబట్టి. సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా తలుచుకోండి, మీకు మేలు జరుగుతుంది, మేలు జరగాలని కోరుకుంటున్నాను.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం April 19, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్స్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్స్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిసనర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్.